నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
చదువుతుంది శ్రీమద్భాగవతం దశమ స్కంధం 3వ భాగం అధ్యాయం 66 శ్లోకం 19.
అథం అహం పౌండ్రకం సౌరీ భో భో పౌండ్రక యత్ భవాన్ దూత వాక్యేన మాం అహ తాని అస్త్రాని ఉద్రుజామి తే. అదాహ పౌండ్రకం సౌరీ, అదాహ పౌండ్రకం సౌరీ భో భో పౌండ్రకయద్భావన్, భో భో పౌండ్రకయద్భావన్ దూతవాక్యేన మామాహ, దూతవాక్యేన మామాహ తాన్యస్రానుసుజామితే, తాన్యస్రానుసుజామితే.
అథ పిదప అహ పలికెను, పౌండకం పౌండకంతో సౌరి శ్రీకృష్ణుడు, భో భో ఓ పౌండ్రక యత్ వేటి గురించి, భవాన్ నీవు, దూత దూత యొక్క, వాక్యేన వాక్యముల ద్వారా, మాం నాతో, అహ పలికితివో తాని ఆ అస్రాని అస్రములను, ఉత్సుజామి నేను ప్రయోగించున్నాను తే నీపై. అర్థమం చెప్పింది ఏసీ భక్తి ప్రభాద్ పరిశిష్యులు. భావము పిదప శ్రీకృష్ణుడు పౌండ్రకును ఉద్దేశించి పిలిచు, పౌండ్రక నీ దూత ద్వారా ఏ ఆయుధముల గురించి నీవు పలికితువో వాటిని ఇప్పుడు నీపై ప్రయోగించదును అని అనను. భాష్యము దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథంలో శిల ప్రభాదులు చూడించింది. ఆ సమయమున శ్రీకృష్ణుడు పౌండ్రకంతో, పౌండ్రక విష్ణు చిహ్నములను ముఖ్యముగా నా చక్రము విడమని నీవు నన్ను అడిగితివి, ఇప్పుడు దానిని నీపై విడిచిదను. జాగ్రత్త, నన్ను అనుకరించుచు వాసుదేవుడు అని నీవు మెద్దుగా ప్రకటించుకుంటువి, కనుక నిన్ను మించిన మూర్ఖుడు వేరొకడు ఉండబడు అనెను. అనగా తాను భగవంతుడనని చెప్పుకున్నవాడు మానవ సంగమంలో మూర్ఖ శిఖామణి అని శ్రీకృష్ణుడు వాక్యం వలన స్పష్టమవుతుంది. ఓం అజ్ఞాంతమంద సజ్ఞానాంజన శలాకయ చక్షుణ్మితమయం తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ భూతలి శ్రీమతే భక్తి వేదంత స్వామీతి నామి నమస్తే చారుశ్వరదేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత కదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిన్న పెద్దప్రభు క్లాసులోని 17 శ్లోకం చర్చించారు. 18 శ్లోకానికి భాష్యం చాలా తక్కువగా ఉండవల్ల 19 శ్లోకం తీసుకోవడం జరిగింది. 18 శ్లోకాన్ని కూడా చదువుకుని మనం 19 శ్లోకం వెళ్దాం. 18 శ్లోకంకు భావము భగవాన్ చక్ర ఆయుధం చే ఖండించబడి చిన్నాభిన్నమైన రథములు అశ్వములు గజములు మానవులు గాడిదలు ఒంటలు సర్వత్ర పడి ఉన్నటి యుద్ధరంగమము వివేకవంతులకు ఆనందం అనుకుచు భూపతి యొక్క భయంకరమగు క్రీడారంగం వల్లే భూపతి యొక్క భయంకరమగు క్రీడారంగం వల్లే శోభిలేను. భాష్యము చిల ప్రభుపాదారు దృశ్యం ఇట్లు వర్ణించిది. విధ్వంసమైన రణరంగము జగత్ ప్రళయసమైన శివుని తాండవ నృత్యం సానముగా గోచించినప్పటికీ కృష్ణుని పక్కన ఉన్న యోధులు దాన్ని చూచి మిక్కిలి ప్రోత్సాహితులై మరింత బలంతో యుద్ధమునొచ్చేది. ఇక్కడ భావము 19 శ్లోకానికి. పిదప శ్రీకృష్ణుడు పౌండ్రికను ఉద్దేశించి పలుకుచు, పౌండ్రిక, నీ దూత ద్వారా ఏ ఆయుధము గురించి నీవు పలికితువో వాటిని ఇప్పుడు నీపై ప్రయోగించదును అనిను. భాష్యము దేవాదేవం శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథంలో శిల ప్రభుపాది వారు ఇటు రచించింది. ఆ సమయమైన శ్రీకృష్ణుడు పౌండ్రికతో, పౌండ్రిక, విష్ణు చిహ్నను ముఖ్యముగా నా చక్రమును విడవమని నీవు నన్ను అడిగితే ఇప్పుడు దాన్ని నీపై విడిచిదను. జాగ్రత్త, నన్ను అనుకరించుచు వాసుదేవుడనని నీవు మిద్దుగా ప్రకటించుకుంటవి, కనుక నిన్ను మించిన మూర్ఖుడు వేరొకడు ఉండబోడు అనిను. అనగా తాను భగవంతుని చెప్పుకున్నవాడు మానవ సంఘంలో మూర్ఖ శిఖామణి అని శ్రీకృష్ణ భగవానుడు ఈ వాక్యం వలన స్పష్టం అవుతుంది. ఈ యొక్క శ్లోకంలోని ముఖ్యంగా అనుకరించడం అంటే ఇమిటేటింగ్. నాది ఒక చిన్న ప్రశ్న, మీ యొక్క జీవితంలో చింతన నుంచి ఇప్పటి వరకు ఎవరినైనా మీరు అనుకరించారా? చదువులో కానీ, పనిలో కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనందరూ ఖచ్చితంగా అనుకరించే ఉన్న ఒక డౌట్, అవునా కదా? నేనైతే అనుకరించాను చాలా సందర్భాల్లో. అనుకరించారా? తల్లి అయితే, సారీ, ఆడవాళ్ళు అయితే తల్లిని అనుకరిస్తుంది, మగవాళ్ళు అయితే తండ్రిని అనుకరిస్తారు, లేదంటే మామయ్య లేదంటే చిన్నాన్న వాళ్ళని అనుకరిస్తారు. వాళ్ళకి ఎవరైతే లైక్ వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో సేమ్ అదే విధంగా ప్రవర్తిస్తుంటారు యాజ్ ఇట్ ఈజ్. అందువల్ల అనుకరించడం అన్నది ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా బలంగా ఉందన్నమాట, నో డౌట్. నేను చింతనలో ఉన్నప్పుడు, అప్పుడు మేబీ నేను ఇంటర్మీడియట్ చదువు సమయంలో, మా ఇంటి దగ్గర ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన చూడడానికి అక్కడే నాయసోళ్ళకు ఉంటాడనమాట. జస్ట్ ఆయన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, కాలేజీలో వాళ్ళందరూ కూడా ఆయన నువ్వు అక్కనేని నువ్వు అక్కనేనని తెగ పోడేశాడనమాట. దాంతో ఆయన ఉన్న పొలం క్రాప్ మార్చేశాడు, డ్రెస్ సేమ్ అక్కనేలా వేసుకున్నాడు, నడక, మాటలు, ప్రవర్తన, ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అనమాట. వెళ్తుంటే ఆయన అందరూ కూడా అక్కడైనా కామెంట్ చేసేవారు, బట్ దానికి ఆయన చాలా ఫీల్ అవుతూ అక్కడేలాగా యాక్ట్ చేసేది, వాళ్ళకి ఆ విధంగా మాట్లాడేది అని చేస్తుండేది. అంటే ఇది ఒకరిని అనుగ్రహించడం అనేది ఏ విధంగా మనం పొందుతామంటే, పక్కవారి ప్రోత్సాహం ద్వారా, వారి పొగడతల ద్వారా, వారి పూజల ద్వారా మనం ఈవెందో మనకు అటువంటి లేనప్పుడు కూడా మనం ఆ విధంగా ప్రవర్తిస్తుంటాం. సిమిలర్లీ ఇక్కడ పౌండ్రి కూడా అదే భావనలో ఉన్నాడు. నిజానికి పౌండ్రికి ఏమి నాలుగు చేతులు లేవు, ఆయనకున్న కేవలం రెండు చేతులే, కానీ శివుని యొక్క ప్రభావం ద్వారా పద్మపురాణం లభిస్తున్న వలన, శివుని యొక్క వరప్రభావం వల్ల శ్రీకృష్ణుకు రూపురేఖలు కలిగి ఉన్నాడు. కానీ అతని పరివారంలో ఉన్న మూర్ఖులందరూ కూడా నువ్వు శ్రీకృష్ణుడివే అని చెప్పారు. ఆ విధంగా ఆయన్ని ప్రోత్సహించడంతో ఒక రెండు చేతులు పెట్టుకున్నాడు, శంఖచక్రం పెట్టుకున్నాడు. దాంతోపాటు ఏ విధంగా శ్రీకృష్ణుడు గరుడు హనుమంతుడు ఉన్నాడో ఆ విధంగా రకరకాల నకిలీ వ్యక్తులను కూడా పక్కన పెట్టుకుని తాను శ్రీకృష్ణుడు అనుకుంటూ దేవదేవం శ్రీకృష్ణుని పైకే పోటీకి వెళ్ళడం జరిగింది. ఇది మనం చూస్తూ ఉంటాం సహజంగా. కానీ నిజానికి మనందరం కూడా నకిలీ ప్రపంచంలో ఉన్నాం. యాక్చువల్గా నకిలీ ప్రపంచం అంటే నీడ వంటి ప్రపంచం. మరి అసలైన ప్రపంచం ఎక్కడుందంటే ఆధ్యాత్మిక ప్రపంచం. ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి నీడ అంటది ఇక మనకు కనిపించే ప్రపంచం. మరి మనకందరూ సందేహం కలగవచ్చు, మరి నకిలీ ప్రపంచం మీరు అంటున్నారు కదా, ఇక్కడ అనే నకిలీ అయితే అసలు కూడా అటువంటి అక్కడ కూడా ఇటువంటి రకాలైన కార్యక్రమం జరగాలి కదా అని మనకు సందేహం రావచ్చు. కానీ దానికి మనం శాస్త్రాలు ఇచ్చే వివరణ ఏంటంటే, నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచంలోని లేదంటే అసలైన ప్రపంచంలోని అన్నీ కూడా సత్యమైనవి, ఇక్కడ విరుద్ధంగా ఉండేవి అంటే అసత్యంగా ఉన్నాయి. లైక్ ప్రోపదార్థాల సందర్భాలు చెప్తూ ఉంటారు, ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రేమ అనేది ఈ యొక్క ప్రపంచంలో కామంగా పరిణమిస్తుంది. ఇలా ప్రతిదానికి కూడా వికృతి స్వభావం కలిగి ఉంది ఈ యొక్క ప్రపంచం, ఈ యొక్క నకిలీ ప్రపంచం. ఈ కారణం వల్ల వ్యక్తులందరూ కూడా అంటే జీవులందరూ కూడా సిమిలర్లీ భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఆయన ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయన ఏ విధంగా తన యొక్క దైన జీవితంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, అదే విధంగా తాను చేయాలి అనే భావంతో ప్రవర్తిస్తున్నాడు. దానిలాగా చూసుకున్నట్టయితే భగవంతుల్లాగా మనం కూడా భోక్త కావాలని ప్రయత్నం చేస్తున్నాం, భగవంతుల్లాగా మనం ఈశ్వరులు కావాలని ప్రయత్నం చేస్తున్నాం, భగవంతుల్లాగా సర్వులకి శ్రేయోభిలాష కావాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, భోక్తారాం జగంతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామం శాంతముచిత అన్నాడు. ఎవరు నేను సమస్త లోకాలకి నేను అధిపతిని గ్రహిస్తాడో, సర్వానికి సర్వ యజ్ఞాలకి నేను భోక్తను గమనిస్తాడో, సర్వ జీవులకి శ్రేయోభిలాషను గమనిస్తాడో, అటువంటి వ్యక్తి శాంతంగా ఉంటాడు అని చెప్తాడు. కానీ మనం ఈ మిథ్యాహంకారం భావం వల్ల, అంటే రిఫ్లెక్ట్ అనే ఈ ప్రపంచంలో ఉండడం వల్ల మనం భగవంతులను, ప్రభుపాద గారు చాలా ఉపన్యాసాలు చెప్తుంటారు, మనందు కూడా మినీ గాడ్స్, స్మాల్ గాడ్స్ అనమాట. యాక్చువల్ రియల్ గాడ్స్ సుప్రీం పర్సనల్ కృష్ణ, కానీ ఆయన పాస్టర్ పాస్టర్ మన అంశం కాబట్టి మనం కూడా మినీ గాడ్స్. అందులో ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నా మనం కూడా అదే విధంగా ప్రవర్తించాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం. బట్ నాట్ పాజిబుల్. వీఆర్ ట్రయింగ్ నాట్ పాజిబుల్ వీల్ గాడ్. కానీ ఇక్కడ కృష్ణ చెప్తున్నాడు, ఎవరైతే తన్ను అంగీకరిస్తాడో, అంటే తను భోక్తగాను సర్వులకి యజమానిగాను తర్వాత శ్రేయోభిలాషకాన్ని గమనిస్తాడో, అప్పుడు అటువంటి వ్యక్తి నిజమైన శాంతిని పొందుతాడు అని ఈ యొక్క శ్లోకం తెలుసుకోవచ్చు. కానీ నిజానికి మనందరూ కూడా సేవాభావం కలిగిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా వేరొక వ్యక్తికి సేవ చేస్తుంటాం. అది మన యొక్క సహజమైన ధర్మం. కానీ మనం యజమాని కావడం కోసం ప్రయత్నిస్తాం, యజమానిలా ప్రవర్తించడం కోసం ప్రయత్నిస్తుంటాం. ఇది ప్రాక్టికల్ కూడా మనం చాలా సందర్భం చూస్తుంటాం. కారులో వెళ్తున్న డ్రైవరు బ్యాక్ సీట్లో ఉన్న యజమాని ఏ విధంగా ఉంటాడు, పక్క సీట్లో ఉన్న యజమాని ఏ విధంగా ఉంటాడో, సేమ్ అదే విధంగా ఉండడం కోసం తెగ ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడ ఎవరికైనా కార్లు ఉంటాయితే కార్ డ్రైవర్ని ఒకసారి జస్ట్ గమనిస్తే మీకు అదే ఉంటుంది. యజమాని లేడనుకోండి, అప్పుడు కార్ డ్రైవ్లో కార్ డ్రైవింగ్ సీట్లో మొత్తం బ్యాక్ సీట్ అంతా ఓపెన్ చేసేసి ఏసీ ఆన్ చేసుకుని ఆ పైన వీడియోస్ ఆన్ చేసుకుని డోర్స్ అన్ని క్లోజ్ చేసి కాల్ మీద కాల్ వేసుకుని అన్ని చూస్తూ ఉంటాడు కార్ డ్రైవర్. ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవర్ సెట్లో ప్రవర్తించడం? నేను చాలా సందర్భం చూశాను. బికాజ్ అతని మనసులో తీవ్రంగా నాటుకో ఉంది, నేను కూడా యజమాని కావాలి. ఆ భావన ఉండడం వల్ల ఈవెందో అతని సేవకుడు కానీ యజమానిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది ప్రాక్టికల్గా మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆ ప్రతి ఒక్క జీవితంలో కూడా ఇది బలంగా నాటుకుపోయి ఉంది, నేను యజమాని కావాలని. ఆ యొక్క కారణం వల్లే మనం ఆధ్యాత్మిక నుంచి, అంటే అసలు ప్రపంచం నుంచి ఈ నకిలీ ప్రపంచానికి వచ్చిపడ్డాం. మనకి శాస్త్రాలు కూడా చూసినట్టయితే చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈ యొక్క ఇమిటేషన్ అనుగ్రహించడం. చేతన్ చరితంలోని హరిదాస్ ఠాకూర్ ఒక సందర్భంలోని ఈ యొక్క పాములు ఆడించే వ్యక్తి ఈ పాములు ఊతున్న, అంటే బోర ఊతున్నప్పుడు హరిదాస్ ఠాకూర్ ఆ యొక్క ప్రదేశం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నాదస్వరం విని కృష్ణుని గుర్తించుకుని యొక్క కాళీమద్రం అనే లీలను గుర్తించుకుని ఆయన కంప్లీట్ భావస్థితికి వెళ్ళి పూర్తిగా అష్టవికారాలను ప్రదర్శించాడు. ఉన్న పళ్ళంగా నవ్వుతున్నాడు, కొంచెంసార్లు ఏడుస్తున్నాడు, కొన్నిసార్లు కింద పెళ్తున్నాడు, కొన్నిసారి గెంతున్నాడు, ఈ విధంగా అష్టవికారాలను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆ ప్రదర్శన అంతా చూసి ఆ చుట్టుపక్కల జనందరూ కూడా హరిదాస్ ఠాకూర్ని అందరూ కీర్తిస్తున్నారు, ఆయన పాదాలను నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. ఆయన మళ్ళా స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయనకి శాంతించి ఆయనకి మంచి ఆతిథ్యం ఇచ్చి పంపించారు. ఆ యొక్క జనసమూహంలో ఒకడు చూశాడు, ఇదేదో బాగుంది, అతనిలాగంటే నేను కూడా అవుతానేమో అని. ఆ వ్యక్తి ఇంకో ప్రదేశంలో నా పాములు ఆడించే వ్యక్తి ఇంకో ప్రదేశంలో సేమ్ అదేవిధంగా ఊతున్నప్పుడు ఎవరైతే హరిదాస్ ఠాకూర్ అనుకరించాలనుకున్నాడు ఆ వ్యక్తి, అదేవిధంగా ఆయన కూడా పిచ్చి పిచ్చి గెంతుకుతూ నవ్వుతూ ఆడుతూ లేదంటే పొలుతూ చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు పక్కనున్న వాళ్ళందరూ కూడా కర్ర తీసుకుని శుభ్రం చేత కొట్టారు పట్టుకుని. అంటే ఇక్కడ వ్యక్తిని మనం ఎప్పుడైతే అనుకరిస్తామో, నిజంగా అది లేదు కానీ మనం అనుకరించడం ద్వారా మనం శిక్షణ పొందుతూ ఉంటాం. సిమిలర్గా పౌండ్ కొడుకు నిజానికి అతనికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, సాధారణమైన వ్యక్తి, కానీ దేవదేవన్ శ్రీకృష్ణ భగవంతుతో పోటీ పడుతూ పూర్తిగా అతడు శిక్షణ పొందాడు, అంటే మన శిక్షణ పొందగలిగాడు. ఇంకా మనం ప్రభుపాద లీలామతిలో కూడా తీసుకున్నట్టయితే సిమిలర్ది అదే పాఠం కూడా ఉంది ఒకటి. ప్రభుపాద వెస్ట్లో ఒక సందర్భంలోని భాగవతం ప్రవచనం ఇస్తున్నప్పుడు జయరాధ మాధవ పాట పాడారు. ఆ పాట పాడుతూ మధ్యలోనే ఆయన కంప్లీట్ అన్కాన్షియస్కి వెళ్ళి భావస్థితికి వెళ్ళారు. కళ్ళ వెంట నీరు కారుతూ కంప్లీట్గా అట్లా ఉండిపోయారు. తర్వాత ఎదురుగా ఉన్న డివోటీస్ తర్వాత వ్యక్తులందరూ కూడా ఏం చేయాలి అర్థం కాక హరికృష్ణ మధు కీర్తన చేశారు. తర్వాత ప్రభుపాద వెంటనే క్లాసు ఆపేసి నేరుగా తన ఆఫీస్లోకి వెళ్ళిపోయారు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రభుపాద గారిని సెక్రటరీ అడిగారు, ప్రభుపాద మీరు ఈ విధంగా జయరాజ మాధవ పాట పాడుతూ అకస్మాత్తుగా మీరు భావస్థాయికి వెళ్ళారు, ఈ సమయంలో మేము ఏం చేయాలన్నారు. అప్పుడు ప్రభుపాద చాలా సిగ్గుపడుతూ, నేను ఆ సమయంలో ఎట్లా ఉన్నాను నేను అంటే మీరు కొద్దిగా పూర్తిగా దిగుమైన స్థితిలో ఉన్నారు, మీ కళ్ళు వంటి నీరు కాడుతూ ఉన్నాయి, శరీరం కొద్దిగా వణుకుతూ ఉంది అన్నారు. ప్రభుపాద అంటే తన శిష్యుడి నుంచి వస్తున్న ఆ మాటలు విని కొంచెం భీడంతో మీరు కీర్తన చేస్తే సరైందే అని చెప్పి ప్రభుపాద వెంటనే ఆ సంభాషణను మార్చేశారు. కానీ అక్కడ ఆ యొక్క శిష్యసమూహంలో ఒక ఆంగ్ల భక్తుడు ఉన్నాడు. అతడు వేరొక ప్రదేశంలోని ప్రభుపాదలో సేమ్ జయరాధ మాధవ్ అని పాటు చక్కని మెదలు ఆగిపోయాడు. ఆయన కళ్ళు తీసుకు చూసేసరికి ఉపన్యాసం వినే ఒక్క భక్తులు లేడు, అందరు ఖాళీ చెల్లిపోయారు. ఎందుకంటే ప్రభుపాద తను చేయాలనుకున్నాడు, కానీ యాక్చువల్గా ప్రభుపాద భావస్థితి వేరు, ఈ కురవాడే భావస్థితి వేరు. కానీ అట్లా ఆ తర్వాత అతని క్లాస్ వ్యాసాస్త్రం తిరిగి లోపలికి వచ్చిన తర్వాత బ్రహ్మశాస్త్రం కూడా శుభం చదువుకుంటారు పడుతుంది. అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనం అనుకరించకూడదు అన్నది ఇక్కడ మూల విషయం అన్నమాట. సిమిలర్లీ మాకు లీస్ ప్రోగ్రామ్ కూడా జరిగినప్పుడు కూడా మాకు ఈ యొక్క నామమృత అనే సబ్జెక్టులోని వస్తున్న స్కిట్ ఏమని బృహద్భాగవత్ మహారాజు మా అందరికి ఒక టీమ్స్ విడదీసిపెట్టారు. విడదీసిపెట్టినప్పుడు మేము ఒక సన్నివేశాన్ని ఏర్పరచుకున్నాం. నాతో పాటు ఉన్న ఒక 4-5 ఇతర ప్రాంతం వాళ్ళు సమ్మ ఢిల్లీ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది పూణే స్టూడెంట్స్ ఉన్నారు, ఇతర అందరు కలిసి వారు. అయితే వీళ్ళలో ఒకటి ఒక చిన్న డౌట్, అంటే ఒక రకమైన డౌట్ రైజ్ అయింది. మనం బృహద్భాగవత్ మహారాజు లాగా సేమ్ నేను యాక్ట్ చేస్తూ ఉంటాను, మీరందరూ కూడా దానికి ఈ సన్నివేశం ప్రకారం యాక్ట్ చేస్తే స్కిట్ అయిపోతుంది అన్నారు. రెండో ఇంకొక ఎవరు పూణే డివిటం కూడా అయ్యి ఎవరిని పిచ్చర్ చేస్తున్నా మహారాజు అనుకరిస్తావా అని అన్నారు. అయ్యి తప్పు ఉంది, నేను తప్పు చేయట్లేదు కదా, ప్రతి చేస్తున్నావు కదా అన్నారు. నన్ను అట్లా చేయకూడదు, ఓ పని చేద్దాం, నీకు అంత డౌట్ అయితే వెళ్ళి మహారాజుని అడుగుదాం, మహారాజు ఓకే అంటే చేద్దాం లేదన్నారు. ఓకే అందరూ ఒప్పుకున్నారు. వెంటనే ఆ డ్యూటీ మహారాజ్ దగ్గరికి వెళ్ళి మహారాజ్ చేస్తున్నారు, అంటే మహారాజ్ స్కిట్లో కొంచెం మీలాగ కొంచెం యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, దానికి మీ పర్మిషన్ కావాలి. మహారాజ్ గారు ఇలా సీరియస్ చూసి, వన్ షుడ్ నాట్ ఇమిటేట్ స్పిరిచువల్ మాస్టర్ టీచర్ యునో అన్నారు. అనేసరికి ఇంకేం మాట్లాడదు దేవుడు, చిన్నగా అనుకొచ్చాడు. అంటే అట్లా ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మ గురువుని కానీ లేదంటే ఉపాధ్యాయుని కానీ మనం ఎప్పుడు అనుగ్రహించకూడదు అనే విషయం అక్కడ ఆ మహారాజు ప్రత్యక్షంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో మనం తెలుసుకోవాలి, ఎట్టి పరిస్థితులు కూడా ఎవరిని కూడా మనం అనుగ్రహించకూడదు, వారి ఇచ్చిన సూచనలు తీసుకుని ఆ విధంగా వెళ్లడం ద్వారా మనం ఆధ్యాత్మికత సాధిస్తామనే విషయం మనం తెలుసుకోవాలి. మనం కూడా సభ్య సమాజంలోని చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహిస్తూ ఉంటాం. మనం పాటలు పాడినప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క కొంతమంది డివోటీస్ లోకనాథ్ మహారాజ్ అనుసరిస్తారు, కొంతమంది వ్యక్తులు బీబీ స్వామిని అనుసరిస్తారు, ఇలా డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. అయితే ఒక సందర్భంలో మన డివోటీ ఒకరాడు అడిగారు, ఆ భక్తుడి పేరు చెప్పను, ప్రభు మహారాజ్ ఎట్లా పాడారు సేమ్ అట్లా పాడటం తప్ప అన్నారు. తప్పేం కాదు, అతనిలా పాడడం ట్రై చేయదు, అతను పాట పాడు అని చెప్పాను. అప్పుడు దానికి దీనికి ఏం వచ్చేస్తుంది అన్నారు, అంటే అతనిలా పాట నువ్వు ట్రై చేస్తే నువ్వు దెబ్బలు తింటావు, అలా కాకుండా నువ్వు అతని పాట పాడినట్టయితే నీ యొక్క రాగం తేడా ఉండొచ్చు, బట్ అతని పాట కాబట్టి అది ఇబ్బంది లేదు, అందరూ కూడా స్వీకరిస్తారు. అందుకని నువ్వు అల్టిమేట్ కీర్తించేది కృష్ణ విషయం గుర్తుపెట్టుకోని చెప్పినప్పుడు అటువంటి అర్థం చేసుకోని బయలుపెట్టాడు. అందులో మనం ఇప్పుడు కూడా మనం ఏం చేసినా చివరికి దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ కీర్తించే విధంగా ఉండాలి, ఆయన్ని గుర్తించే విధంగా ఉండాలి, కానీ మనను గుర్తించే విధంగా ఇప్పుడు మనం కూడా ఫోకస్ చేసుకోవడం విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి సంధి సమయంలో మనం చిన్నప్పుడు ఆటల్లో చూసుకున్నట్టయితే కొంతమంది గవాస్కర్లాగా క్రికెట్ బ్యాట్ పట్టుకుని మనం చూస్తుంటాం, సమ్టైమ్స్ మన ఇక్కడ ప్లే గ్రౌండ్ లో ఉంటుంది. ఈవెన్ దో అక్కడ బ్యాట్ పట్టుకున్న అంటే తనే కపిల్ దేవ్, తనే గవాస్కర్ లేదంటే సచిన్ టెండూల్కర్ లాగా ఫీల్ అవుతూ ఆ బ్యాట్ని అట్లా ఊపుతూ ఉంటాడు, లేదా బౌలర్స్ కూడా సేమ్ అదే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇవన్నీ ఇమిటేషన్స్, నో డౌట్. సిమిలర్లీ ఇంకా నటన కూడా చూసుకున్నట్టయితే మన చిన్న వయసులో ఉన్నప్పుడు లైక్ చిరంజీవి రామారావు అక్కడ సినిమాలు ఎట్లా యాక్ట్ చేశాడో సిమిలర్లీ సేమ్ యాక్షన్స్ మన ఇంటి కూడా చేస్తుంటాం. ఎంతమందికి అనుభవం ఉంది, అందరూ చేసిన వాళ్ళే, నో డౌట్. అందులో అది సహజంగా మన అందరిలోని అది జీర్ణించుకున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా మనం ఈ ఒక స్టెప్ బై స్టెప్ తీసుకుని వెళ్ళినట్టయితే ఇక వ్యక్తులందరూ కూడా ఇక వస్త్రాలంకల్లో కూడా గొప్ప ధనవంతులు ఉండే వస్త్రం ఏ విధంగా వేసుకుంటున్నాడు, తన కూడా ఆ విధంగా కావాలని. ఈవెన్ దో వాళ్ళ డబ్బు ఏమి లేదు, అతని యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దినశితులు ఉంటుంది, కానీ అతడు కాని నేనేం తక్కువ కాదు, నేను కూడా అలాగే వేసుకుంటాను ఉద్దేశంతో అతనిలా వస్త్రధారణ వేసుకుని సమాజంలో నేను కూడా గొప్ప వ్యక్తిని అని కనిపించడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. లేదా వాడెవరో గొప్ప పెద్ద ఇంట్లో ఉంటాడంటే నేను కూడా అంతవరకు ఇంట్లో ఉండాలి, లేదా వాడెవరో కారు కొనుక్కుంటా నేను కూడా అటువంటి కారు కొనుక్కోవాలి, లేదా వేరే వారి దగ్గర మంచి ఖరీదైన సెల్ ఫోన్ ఐఫోన్ ఉందంటే నా దగ్గర కూడా అటువంటి ఐఫోనే ఉండాలి. దీనికోసం తప్పుడు మార్గాల్లో ధనాన్ని సేకరించి వ్యక్తి సమస్యను కొని తెచ్చుకుని చిక్కులు పడుతున్నాడు, కానీ యాక్చువల్గా తన యొక్క సహజమైన స్థితిని అర్థం చేసుకునే మధ్యలో ఉన్నాడనే విషయం గమనించట్లేదు. అందువల్ల ఆ విధంగా తన జీవితాన్ని పూర్తిగా సమస్యలు పెట్టుకుని ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నాడు. కానీ నిజాన్ని చూసినట్టయితే ఈ యొక్క 64 కళ్ళలో అభినయం అనేది ఒకటి, అభినయం అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఒక వ్యక్తిని అనుసరించడం లేదా అభినయించడం, అంటే సేమ్ అదే విధంగా ప్రవర్తించడం, లేదా ఒక వస్తువు అయితే ఉందో అదే వస్తువులో ఇంకో వస్తువును తయారు చేయడం. ఇది అరుణాల కళలో ఒకటి అభినయం. సినిమా దాన్ని చూసినట్టయితే ఈ యొక్క మనకు రీసెంట్ గా ఒక 30 ఇయర్స్ బ్యాక్ జేసుదాస్, ఎంతమంది విన్నారు పేరు జేసుదాస్? జేసుదాస్ గురువు పేరు నాకు తెలియదు. ఒక సందర్భంలో ఈ యొక్క శాస్త్రీయ సంగీత పోటీ జరిగింది. అందులో జేసుదాస్ వంతు వచ్చినప్పుడు జేసుదాస్ పాట పాడాడు. ఆ పాట ఏంటంటే ఎందరో మహానుభావుల పాట. ఆ పాట ఎవరు నిజానికి ఆయన గురుగారి ఫేవరెట్ సాంగ్ అది. ఆయన ఇంకో సందర్భంలో ఎక్కడో పాడారు, అది రికార్డ్ అయిపోయింది. ఇది సూపర్ సాంగ్, అది ఇతనే పాడగలని. సేమ్ అదే సాంగ్ ని జేసుదాస్ ఈ యొక్క సన్నివేశంలో పాడినంత అతని గురుగారు కూడా ఆ యొక్క ప్రోగ్రామ్ ఉన్నారు. ఆ పాట మీద ఆయన కంప్లీట్ గా ఆనందంతో అతను కొన్ని చేతి కడియం, అంటే అతను అప్పుడు పొందిన ఆ బహుమతి పొందిన బంగారు కడియని తీసుకొచ్చి జేసుదాస్ చేతికి వేశారు. జేసుదాస్ తెలివైన వాడు, అదే సమయంలోని గురువు యొక్క ప్రాముఖ్యతను గుర్తించాడు కాబట్టి వెంటనే ఆ యొక్క సభా సమావేశంలోని ఏం చెప్పాడంటే, నేను నా గురువుని అనుకరించాను కానీ యాక్చువల్ నేను అనుసరించాలి కానీ తప్పు చేశాను కాబట్టి నా జీవితంలో ఇంకోసారి ఈ పాట పాడను అని చెప్పేసి ఆ సభా సమావేశంలో అప్పుడే ఆయన ప్రమాణం చేశాడు. ఆ యొక్క ప్రమాణానికి తన గురువు కూడా చాలా ఎంత హ్యాపీ, ఆయన జేసుదాస్ని ఆలింగనం చేస్తున్నాడు. అంటే కొద్దిమంది వ్యక్తులు మాత్రమే గమనించి వెళ్తారు తమ చేస్తున్న తప్పును వెంటనే, ఓ నేను తప్పు చేస్తాను దాని విధంగా చేయకూడదు అనే విషయాన్ని కొద్దిమంది వ్యక్తులు మాత్రమే గమనించగలుగుతారు. అందరూ ఆ విషయాన్ని గమనించలేరు. ఇప్పుడు కూడా వేరే వ్యక్తి అనుకరించి నేను గొప్పవాడు కావాలనుకుంటారు కానీ అతను నేను చేస్తున్న తప్పు అనే విషయాన్ని ఎవరు కూడా అంగీకరించలేరు. అందులో ఈ యొక్క సమాజంలో ఏ తీసుకున్నా కూడా కంప్లీట్ ఎప్పుడు కూడా నకిలీ వస్తువులు తయారవుతుంటాయి. ఉదాహరణ చెన్నై తీసుకున్నట్టే, చెన్నైలో చైనా బజార్లో ఏ వస్తువు తీసుకున్నా విత్ ఇన్ అవర్స్ లో ఇంకో నకిలీ వస్తువు ఉంటుంది. ఎంతమంది చైనా బజార్కి వెళ్ళారు చెన్నైలో? విత్ ఇన్ అవర్స్ లో అక్కడ ఒక ప్రోడక్ట్ తయారైందంటే విత్ ఇన్ అవర్స్ లో ఇక్కడ చైనా బజార్లో సేమ్ ప్రోడక్ట్ నకిలీ ఉంటుంది. అంత ఫాస్ట్ గా టెక్నాలజీ డెవలప్ అయింది. అంటే ప్రపంచం అంతా కూడా నకిలీ వ్యక్తులతోని, నకిలీ వస్తువులతో, నకిలీ రకాల వాతావరణంతో కూడి ఉండడం వల్ల సమాజంలో వ్యక్తులు కూడా అటువంటి ప్రవర్తనలే కలిగి ఉన్నారని ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనికి కారణం ఏంటంటే మిథ్యాహంకారం. మిథ్యాహంకారం అంటే యాక్చువల్ అహంకారం నేను దేహం కాను, ఆత్మస్వరూపుణ్ణి, కానీ మిథ్యాహంకారం అంటే ఏదైతే దేహం తను పనుకుని అన్నాడో ఆ దేహం తానే అనుకోవడం ద్వారా ఆ దేహానికి సంబంధించిన వ్యక్తుల్ని, వస్తువుల్ని, ప్రదేశాలని, తర్వాత పరిస్థితుల్ని అన్ని నావే, నేనే భోగించాలనే భావంతో అతడు ఎప్పుడు కూడా ఈ విధంగా తప్పు ప్రవర్తన చేస్తూ ఉంటాడు. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ పౌండ్రుని కూడా తీసుకోవచ్చు. ఆ విధంగా ఎప్పుడు కూడా ఆ మిథ్యాహం కలిగిన వ్యక్తి జీవుడు ఎప్పుడు కూడా నేను నీకన్నా తక్కువేం కాను అనే భావంతో ఎప్పుడు కూడా పోటీ భావన కలిగి ఉంటాడు. నవడే సొసైటీ మనం చూస్తున్నాం, ఆల్వేస్ పోటీ. ఎడ్యుకేషన్ చూసుకోండి, బిజినెస్ చూసుకోండి, జాబ్ చూసుకోండి, ఎనీ వింగ్, ప్రతి వింగ్ లో కూడా పోటీ పోటీ పోటీ, వాడికన్నా పోటీ వాడికన్నా పోటీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా పోటీ ప్రపంచంలో పరుగులు పెడుతున్నారు. ఎవడు కూడా ప్రశాంతం పొందట్లేదు, ఆనందం పొందట్లేదు. అందుకే చూసుకున్నట్టయితే భగవంతుడు కూడా చాలా సందర్భంలో తన భక్తులను అనుసరించాడు, అనుకరించాడు. తర్వాత అవి చేస్తే భగవంతుడు ఆ విధంగా చేస్తే అది కష్టమైంది, కానీ మనం ఇంకో వ్యక్తులు అనుసరిస్తే అది టైం పాస్ అవుతుంది. అందులో రెండింటికీ సూట్ కావట్లేదు. ఆ యొక్క భగవంతుని దివ్యమేళ్ళు అది చేసినప్పుడు పాస్ట్ టెన్స్ మనం వెళ్ళిన ద్వారా ఎంత ఆనందం పొందుతున్నాం, తర్వాత దాన్ని తీసుకోవడం మన హృదయం ప్యూరిఫికేషన్ అవుతుంది, తర్వాత మనం ఆ భగవంతుని పట్ల ప్రేమని భక్తిని పెంపొందే స్థాయికి మనం చేరుకుంటున్నాం. కానీ ఏవైతే మనం అనుగ్రహించడం ద్వారా అవి చూస్తున్నామో అవి టైం పాస్ అవడం వల్ల అవి వ్యక్తుల మధ్య విభేదాలు ఏర్పాటు చేస్తున్నాయి. తర్వాత ఎప్పుడు కలతలు, కష్టాలు, తర్వాత కొట్టాటలతో ఎప్పుడు కూడా పూర్తి సమస్యలతో చిక్కుంటుంది. ఇది మనం ఈ యొక్క దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ పాస్ట్ టైంలో తీసుకున్నట్టయితే బలరాముడు కూడా ఒక సందర్భంలో యాజ్ ఇట్ ఈజ్ కృష్ణలో యాక్ట్ చేశాడు. అది మీ అందరూ తెలిసిందే. ఒక సందర్భంలో కృష్ణుడు యొక్క దెబ్బలిపించాన్ని ఫ్లూట్ని తీసుకుని బలరాముడు పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నప్పుడు కంసుడు కృష్ణను సంహరించడం కోసం కేశీరాక్షసుని పంపిస్తాడు. ఈ ఫాస్ట్ టైం మీకు వినే ఉంటాడు, అందరూ తెలిసిందే. ఆ యొక్క కేశీరాక్షసుడికి కృష్ణుడు ఎవరు తెలియదు. అప్పుడు కంసుడు అడుగుతాడు ఎట్లా ఉంటాడు కృష్ణుడు, ఆయన నెత్తి మీద నవల పెంచి పెట్టుకుంటాడు, చేతిలో పిల్లంగా ఉంటుంది, ఆయనే కృష్ణుడు అని చెప్పాడు. కేశీరాక్షసుడు నేరుగా బృందానికి వచ్చాడు, ఎక్కడ కనిపించలేదు, ఎదురుగా బలరాముడు కనబడ్డు. బలరాముడు చేతిలోనే ఫ్రూట్ ఉంది, నెమలిపించి ఉంది, ఏ ఆయన గట్టి కాల్చాడు అంతే. బలరాముడు యాక్చువల్గా అయితే బలరాముడు స్వయంగా చంపకు దేవదేవుడే, కానీ అక్కడ శ్రీకృష్ణుని చేత కేశీరాక్షసుని సంహరించబడాలి కాబట్టి అతడు భయపడుతూ కృష్ణ అని గట్టిగా అడగడం మొదలుపెట్టాడు. వెంటనే కృష్ణ ఉపదేశం రావడం జరిగింది. ఇద్దరు మంచి ఆ కేశీరాక్షసుని చనిపోవడం జరిగింది. ఇట్లా భగవంతుడు చేసినవన్నీ కూడా దివ్యమైనవి అవుతాయి. ఆయన చేసిన కర్మలన్నీ కూడా అద్భుతమైనవి. అవి మళ్లీ మళ్లీ మనం వినాలనిపిస్తుంది. వాటిని వినడం ద్వారా మన హృదయ ప్రవృత్తి జరుగుతుంది. మళ్ళా ఈ బౌద్ధ జగత్తులో మనం జన్మించే అవకాశం ఉండదు. కానీ మనం చేసే ఇళ్ళన్నీ కూడా కంప్లీట్ టైంపాస్ అవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా విభేదాలు కల్పనే సృష్టిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ పౌండ్రికుడు విద్యాహంకారంతో తాను కృష్ణుడితో పోటీ పడుతున్నాడు. కారణం ఏంటంటే తను తనతో ఉన్న మూర్ఖ పరివారం యొక్క పొగడ్తలు వారి పూజల ద్వారా పూర్తిగా ప్రభావితుడైపోయాడు. తన ప్రభావం మూర్ఖ మనం చెప్పుకున్నట్టుగాను ఈ యొక్క మూర్ఖ పరివారం యొక్క పౌండ్రిక శిష్యులు లేక అతని అంచర్లు పరివారం అంతా కూడా పౌండ్రికుడిని నువ్వే కృష్ణుడివి, కృష్ణుడు ఒకడు ఉండకూడదు, రెండో కృష్ణుడు ఉండకూడదు, అందువల్ల ఆ కృష్ణుడు పోటీపడి ఆయన సంహరించినట్టయితే నువ్వుగా శిష్యుడు కృష్ణుడిగా చలామణి అవుతావు అని పౌండ్రికుడిని ప్రోత్సహించారు. కానీ ఆ విధంగా ఈ యొక్క ప్రోత్సాహం వల్ల లేదా విద్యా పూజల వల్ల లేదంటే ఈ పొగడ్తల వల్ల పౌండ్రికుడు పూర్తిగా ప్రభావితుడై కృష్ణుడి మీదకే పోటీపడి ఆయనకి పుత్రులు పంపించాడు. నీ దగ్గర అన్న ఆయుధాలని కూడా ఇక్కడ మనం చదువుకున్న శ్లోకానికి అనుగుణంగా నీ దగ్గర ఉన్న ఆయుధాలని విష్ణు చిహ్నమైన చక్రాన్ని నాకు ఇచ్చివేసాయి, వదిలిపెట్టాయి, లేదంటే నిన్ను సంహరించి నాకు శరణాగతి చేసుకుంటానని ఇక పౌండ్రికుడు శ్రీకృష్ణుడికి లేఖ పంపించాడు. అది మన ముందు తరగతిలో పెద్ద ప్రభు నుంచి, రూపేశ్వర ప్రభు నుంచి, రామూరి ప్రభు నుంచి మనం విన్నాం. అంటే దీనికి సామెత కూడా ఉంది, మనం చాలా సందర్భాలు వినే ఉంటాం. పులిని చూసి నక్క వార్తలు పెట్టుకుందంట. కొంత సమయంలో అరణ్యంలో పులి వెళ్తూ ఉంటుంది, దానికి అందమైన చారలు చూసి పులి వస్తుంది, జంతువులను పరిగెడి పారిపోతూ ఉంటుంది. ఒక నక్క అనుకుందంట, అంటే పులికి ఇంత అందమైన చారలు ఉన్నాయి కాబట్టి అన్ని జంతువులు పారిపోతాయి కాబట్టి నేను కూడా ఆ విధంగా ఉండాలని వెంటనే ఒక కంసాడు దగ్గరికి వెళ్ళి నాకు ఒంటంతా వాతలు పెట్టిందంట. వాతలు పడితే ఏమవుతుంది, నక్క చస్తుంది. సిమిలర్ది పౌండ్రికుడు కూడా ఇదే భావంతో ఆ యొక్క కృష్ణుడికి పోటీకి వెళ్లి తన మరణాన్ని కొందించుకున్నాడు. అయితే విద్యాహంకారం మనలో అధికంగా ప్రమలినప్పుడు లేదా కొన్ని కొన్ని సమయాల్లో మనం మన సీనియర్స్ గానీ గురువుని కానీ చివరి భగవంతుని కూడా మనకి పోటీగా ఉండాలని తలుచుకుంటూ ఉంటాం. ఇది ఎట్లా జరుగుతుందంటే మనం కృష్ణదాసులో మనం కొంత ఈ యొక్క భక్తి సేవను అనుసరిస్తూ వెళ్తుండరా, మనలో కూడా కొంత యొక్క శాస్త్రపట్ట అవగాహన కూడా కావచ్చు లేదా యాక్టివిటీని అద్భుతంగా చేయగల నైపుణ్యం కూడా కావచ్చు, ఇలా రకరకాల మనం కొన్ని పొందగలుగుతాం. దాంతో మనం మన సీనియర్స్ మనం పోటీ వేసుకుంటాం. ఇతనే నేను ఇతను కన్నా బాగా చేయగలగలనా, ఎందుకు నన్ను గుర్తించకుండా ఆయనే గుర్తిస్తున్నారు అని ఒక రకం ఇస్తారు. దానికన్నా కొంచెం పైకి వెళ్ళినట్టయితే గురువు కన్నా నేను చాలా వండర్ఫుల్ లెక్చర్లు ఇవ్వగలను కదా, ఎందుకు నన్ను నా యొక్క ప్రాముఖ్యత దాటేది గురువుకి ఎందుకు ఇబ్బందిస్తున్నారు అది ఇంకొక స్టెప్. దాన్ని దాటి ఇతను ఏమైనా కొంచెం మిస్టేక్ పవర్స్ కానీ ఏమైనా పొందినట్టయితే ఇక భగవంతుడిలాగా నేను కూడా సేమ్ ఇక పవర్స్ చూపిస్తాను కాబట్టి ఎందుకు భగవంతుడు అడ్డుగా ఉన్నాడు, భగవంతుని కానీ నేనే గొప్పవాడిని కావాలనే ప్రభుత్వం మనం ఈ భావనలోకి వెళ్ళి పూర్తిగా మనం పూర్తి దయదారిపోతాం. మన స్పిరిచువల్ లైఫ్ నుంచి కావచ్చు లేదా ఈ యొక్క ఈ హ్యూమన్ ఫామ్ నుంచి మనం కంప్లీట్గా డిగ్రేడ్ అవుతాం. సిమిలర్ దీనికి కనెక్టెడ్గా ఉండడానికి ఒక పాస్ట్ టైం కూడా జగన్నాథపురిలో మిథ్యాహంకారంతో లేదంటే అధికమైన బలంతో లేదా ధనంతో ఒక వ్యక్తి జగన్నాథుడి మీదుగా పోటీ వెళ్ళాడు. ఈ పాస్ట్ టైం మీరు వినే ఉంటారు. అదేంటంటే ఒక సందర్భంలో జగన్నాథపురి టెంపుల్కి ఒక గొప్ప ధనవంతుడు, చాలా గొప్ప ధనవంతుడు, ఇప్పట్లో మనకి కోర్స్ ఉంటే అప్పట్లో ఆయనకి కోట్లోనే కదా అంత, అంటే ఎంత ధనవంతుడు లెక్క పెట్టుకోండి. ఆ విధంగా ఒకసారి ఆయన పూరి జగన్నాథ్ దర్శనానికి వెళ్ళాడు. సాధారణంగా మనం ఎవరైనా మంచి డబ్బు సరే పూజలు ఆయన స్పెషల్ ఇన్వైట్ చేసి సార్ ఈ విధంగా జగన్నాథ్ సార్ ఆయనకి ఇస్తుంటే ఆఫరింగ్ చేస్తూ ఉంటాం, ఈ విధంగా మంచి అలంకరణ చేస్తూ ఉంటాం అని సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. పూజా గౌడ పాండాలు కూడా ఆ యొక్క ధనవంతుడికి సార్ ఈ విధంగా ఆ జగన్నాథుడికి రోజుకి 7 సార్లు చెప్పని బాగుపడతాం, 54 ఐటమ్స్ ఒక టైం ఒక ట్రిప్కి అటువంటి 7 టైం తీసుకుంటూ ఉంటాడు, ఇట్లా అట్లా అని జగన్నాథుని కీర్తిస్తూ ఉన్నాడు. బాగా పొగరపెట్టినోడికి లేదా బాగా ధనవంతుడికి తనను కీర్తించకుండా వేరేవాడిని కీర్తిస్తున్నప్పుడు ఒళ్ళంతా పండుతూ ఉంటుంది, ఇది సహజం చూస్తూ ఉంటాం. అందరూ ఈ ధనవంతుడికి చాలా కోపం వచ్చింది, నాకెంత ధనం ఉంది, నాకెంత పరివారం ఉంది, నాకెంత బలం ఉంది, నన్ను కీర్తించిన మనిషి అక్కడేదో ఆ యొక్క చక్కబొమ్మలు పట్టుకుని అక్కడ కీర్తిస్తా ఉన్నాడు, ఏదో 54 ఐటమ్స్ 7 సార్లు తింటే ఏంటి గొప్ప విషయం, నేను నా ఇంట్లో ఇంత నేను వంటకాలు తింటూ ఉంటాను అని ఆయనకి కొంచెం మిజ్జాగారం పెరిగింది అహంకారంతో. అయితే మీ భగవంతుడికి అన్ని రకాల మీరు ఆహార పదార్థాలు పెడుతుంటారన్నమాట, అయితే నేను ఒక పరీక్ష పెడతాను, నేను ఒక రోజుకి 100,000 రూపాయలు మీకు ఇస్తాను, 100,000 రూపాయలు ఈ రోజుల 100,000 అంటే ఓకే కొంత పెట్టదు, బట్ ఆ రోజుల 100,000 అంటే ఇది నియర్ టు 500 డేస్ బ్యాక్, 500 సంవత్సరాల క్రితం 100,000 రూపాయలు చేతికివ్వడం అంటే అది అన్లిమిటెడ్ మనీ, అది ఈ 100,000 రూపాయలు మనతో నువ్వు నీ జగన్నదరికి ఏం రకాల వంటకాలు పెడతావు, పెట్టి చూద్దాం అని. అప్పుడు పాండ సరేనని వెళ్ళిపోయాడు. పాండ 100,000 రూపాయలు తీసుకుని అన్ని లెక్కేసుకున్నాడు. ఇటు అటు అటు ఇటు ఎన్ని రకాలు ఎన్ని వంటకాలు పెట్టినా కూడా, ఎంత లెక్క వేసినా కూడా మహాగట్టిగా లెక్కితే 30,000 రావట్లేదు. ఎందుకంటే అప్పట్లో రూపాయి అంటే చాలా ఎక్కువ ఖరీదు. ఇప్పుడంటే రూపాయి అంటే ఏం లేదు, నో యూస్. ఇప్పుడు 100 రూపీస్ రూపాయి లెక్కలో పడిపోయింది. అప్పట్లో రూపాయి అంత ఖరీదైంది కాబట్టి ఎంత తీసుకున్నా కూడా 30,000 40,000 దాటట్లేదు. ఏం చేయాలబ్బా, నా భగవంతుడి పట్ల ఇతడు ఈ విధంగా పోటీపడ్డాడు, ఇవి పరీక్ష పెట్టాడు, ఎట్లా నా భగవంతుడు ఎప్పుడు తక్కువ కాదు కదా అని ఎంతో బాధపడుతూ ఆ పాండారోజు నిద్రపోయాడు. జగన్నాథం ప్రే చేసే, జగన్నాథ నువ్వే దీన్ని పరిష్కరించుకోవాలి, నీ మీద ఆయన పోటీకి వచ్చాడని. అప్పుడు జగన్నాథ రాత్రి కల్లో కనబడి, నువ్వేం కంగారు పడద్దు, మరుదేం వస్తాడు కదా, వచ్చిన తర్వాత నాకు కేవలం ఒక తమలపాకు ఒక్క దానిలో ఒక ఆణిముచ్చం వేసి ఇమ్మని చెప్పు, ఇంకేం వద్దన్నాడు. ఇంతేనా అంటే అంతే అనిపోన్నాడు. సరే జగన్నాథుడు తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. పాండా లేచి ఉదయం లేచాడు. మళ్ళీ ఎప్పుడు ఆ ధనవంతుడు వస్తాడు ఆయన. ధనవంతుడు మరుదినం 100,000 రూపాయలు పట్టుకుని, ఏమయ్యా రెడీయా, ఈరోజు నేను 100,000 రూపాయలు ఇస్తాను, నువ్వు భగవంతుడికి ఏం పెడతావు పెట్టుకో అని చెప్పాడు. ఏమీ లేదు స్వామి, మా భగవంతుడు కేవలం ఒక తమలపాకు ఒక్క అందులో ఒక ఆణిముచ్చు అంతే, ఇంకేం వద్దండి. ఏమిటి, తమలపాకు ఒక్క ఆణిముచ్చు ఇంతే, నా దగ్గర కొలలున్నాయి, నా యొక్క ఖజానాలోని ముత్యాలు ఎన్నున్నాయంటే అసలు బియ్యంలా ఉన్నాయన్నమాట, అటువంటి మీరు నాకు ఏమైనా ఏమి చేస్తున్నాను అని చెప్తే ఈ పూజారికి మళ్ళీ సంవత్సరం పడుతుంది. అదేంటిది ముత్యం అంటే ఆయనేమో నా తన ఖజానాలో ముత్యాలు బియ్యంలా ఉన్నాయంటే, అంటే నేను జగన్నాథుడు ఏమైనా జరిగిందేమో అని. సరే ఆ రోజు ఆ 100 రూపాయలు తీసుకున్నాడు, ఊరుకున్నాడు. మరుదినం నెక్స్ట్ డే మార్నింగ్ వస్తే చూస్తున్నాడు ఆ పూజారి మళ్ళా జగన్నాథ ప్రే చేసి, ఏం జగన్నాథ నువ్వేదో ఆణిముచ్చు అని చెప్పావు, ఆ యొక్క పూజ ధనవంతుడు ఏమి ఇట్లా చెప్పాడు, ఏం చేయాలని. మళ్ళీ జగన్నాథ రాత్రి కాలంబడి, ఓరి పండా నువ్వేం భయపడకు, నేను చెప్పిన ఆణిముచ్చు అంటే సముద్రం దొరికి ముచ్చం కాదు, ఇది మదపుట్టు ఏనుగుల యొక్క మెదల్లో ఉంటుంది ఈ ఆణిముచ్చం. ఇది అన్ని ఏనుగుల్లో ఉండదు, కొన్ని 100,000 కోట్ల ఏనుగుల్లో ఏదో ఒకదాన్ని దొరకచ్చు. ఇటువంటి ముచ్చంతో నాకు తమలపాకులు పెట్టి గడవాలి, అది నేను అడిగినాను అనేసరికి పండగ ధైర్యం వచ్చేసింది. నెక్స్ట్ డే మనీ రాయని చూశాడు. ఏమయ్యా నువ్వు రెడీ చేసావంటే ఎక్కడా, మీరు ఇచ్చిన 100,000 రూపాయలు సరిపోలేదని చెప్పాడు. అదట్లా, నేను తమలపాకు ఒక్క ముచ్చడానికి ఎన్ని సరిపోలేదు, 100 రూపాయలు సరిపోలేదండి, ఎందుకంటే మా జగన్నాథ్ కోరుకునే ఆణిముచ్చం, ఆణిముచ్చం అంటే మదపుటేని ఒక మెదడు తల్లలో ఉంటుంది ఒక ముచ్చం, ఆ యొక్క ముచ్చాన్ని తీస్తే పెట్టిమన్నవాడు భగవంతుడు, మరి మీరు ఇచ్చిన ఏ ముచ్చం ఎక్కడ ఏనుగు కంటే కనబడలేదే అన్నాడు. అప్పుడు ఈ ధనవంతుడికి తక్కువ కళ్ళు తిరిగాయి. ఎందుకంటే ఎన్ని ఏనుగులు చంపితే నీకు ఇక్కడ దొరుకుతుంది, ఎన్ని ఏనుగులు చంపితే కూడా ఆణిముచ్చు ఎక్కడో తెలియదు, ఎందుకంటే అన్ని ఏనుగుల్లో ఉండదు, కేవలం మదపుటి ఏనుగుల్లో ఎక్కడో ఎక్కడ ఉంటుంది. దాన్ని ఎత్తుకోవడం అంటే ఎన్ని ఏనుగులు చంపాలి, అది పెద్ద పనే అయిపోయింది కదా. వెంటనే ధనవంతుడు జగన్నాథ పాదాలను పడి, దయచేసి నా తప్పు మన్నించు, నేను ధనగర్వంతో బలగర్వంతో ఏదంటే ఈ యొక్క పేరు అని గర్వంతో నేను నీ మీదకి పోటీకి వచ్చానని ఆ యొక్క ధనవంతుడు వెంటనే జగన్నాథుడికి శరణాగతి పొందుతుంది. ఇట్లా మనం మనకున్న ఈ కొద్దిపాటి తెలివితేటలతోని లేదా కొద్దిపాటి బలంతో లేదా కొద్దిపాటి నైపుణ్యంతోని మనం కన్నా పెద్దవాళ్ళతో కానీ లేదా గురువుతో కానీ కొన్ని సమయంలో భగవంతుడు కూడా మొదటి పోటీకి వెళ్తూ ఉంటాం. సిమిలర్లీ ఇక్కడ ఈ యొక్క పౌండుకుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అదే విధంగా మనం ప్రవర్తిస్తున్నాడు. కానీ నిజానికి మనం మన సహజమైన స్థితి తెలుసుకున్నంత వరకు ఈ విధంగా ఎప్పుడు మనం విద్యాగారంతో తప్పులు చేస్తూనే ఉంటాం, ఈ జన్మ మన చక్రంలో పడుతూనే ఉంటాం. అంటే మన సహజమైన స్థితి ఏంటంటే నేను దేహానికాను ఆత్మస్వరుడునని కంప్లీట్ గా రియలైజ్ అవడం. మనకంతా తెలుసు పుస్తకాలు పట్టుకొని నేను దేహానికాను ఆత్మ అని, నో డౌట్. లైక్ మన నవరవర్ అంటుంటారు, నేను దేహాన్ని దర్శించానని దర్శించాను, పూర్తిగా ఆత్మ దర్శించానని అంటుంటాం. కానీ ఆత్మస్వరూపుడిని కంప్లీట్ సెల్ఫ్ రియలైజ్ అవడం అతను తీజీ కాదు. అటువంటి స్థితి పొందినప్పుడే మనం పొరపాటు చేయడం అనేది ఆటిస్తాం, లేకపోతే కంటిన్యూగా పొరపాటు చేస్తూనే ఉంటాం. ఈ జన్మ చక్రంలో మనం పరిపరిగా మనం పడుతూనే ఉంటాం. అందువల్ల ఇటువంటి మూర్ఖుడైన పౌండుకుడు కూడా తానే ఈ యొక్క దేహం అనే భావంతో ఇటువంటి దేహం తలిచే మూర్ఖులందులో కూడా మూర్ఖ శిఖామణిగా ఈ యొక్క పౌండుకుడు గుర్తించబడ్డాడని శ్రీకృష్ణ భగవాన్ ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే మనం ఇటువంటి మూర్ఖ స్థితి నుంచి లేదంటే ఈ యొక్క ఈ విద్యాహంకార భావం నుంచి లేదా విద్యాగర్వం అనే భావం నుంచి ఎట్లా బయటపడాలి? ఇది ఎందుకంటే పౌండుకు కూడా ఉన్న సమస్య కాదు, ఇది మనందరికీ ఉన్న సమస్య. ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి, దీనికి ఏమన్నా సమాధానం ఉందా? ఎవరైనా చెప్పగలుగుతారు? ఎందుకంటే మీరందరూ ఇటువక ఇటువక ఉన్న వాళ్ళకి అందరూ శాస్త్రాల్లో మంచి పండితులు, దిత్తలు. ఎట్లా మనం మన యొక్క విద్యాహంకార భావం నుంచి ఎప్పుడు మనం రియలైజ్ చేయగలుగుతాం ఎస్ ఇది కాదు అని? ఎవరైనా కొంచెం ఆన్సర్ ఇవ్వగలితే, దాని ఆన్సర్ కూడా ఆల్రెడీ వేరే గ్రంథాలు ఇవ్వడం ఉంది. ఇంత చేసేటట్టే వన్ షుడ్ ఈజీలీ ఐడెంటిఫై అని. ఎస్ ఓకే, నువ్వు ఒక స్టెప్, నువ్వు కొంచెం హై స్టెప్లో ఉన్నావు, కొంచెం కిందిగితే ఆన్సర్ దొరికేస్తుంది. నువ్వు కొంచెం హై స్టెప్లో ఉన్నావు, మనం చేసే పని నుండి భగవంతుడు చేస్తాను, నేనేం చేయట్లేదు అన్నది అయ్యా సార్. అది ఆ రిలీజ్ అంది కేవలం ప్యూర్ డివర్డ్స్. మనం కొంచెం స్టెప్ కిందితే అప్పుడు మన యొక్క స్టైల్ ఉంటుంది, అది ఆ ఆన్సర్ అది ఆల్రెడీ ఇచ్చేది. అది కూడా స్వరూప స్వరూప నిత్యదాసే, అది కూడా కంప్లీట్ ప్యూర్ కాన్షియసే. నార్డర్ పర్సన్ దాస్తాం, కానీ స్క్రిప్చర్స్ లో కృష్ణుడు వివరిస్తున్నాడు ఈ ఏదైతే ఇది ఎప్పుడైతే గమనిస్తావో దాన్ని ఇమీడియట్ గా నువ్వు అర్థం చేసుకుంటావు అని. చాలా పెద్ద రెండు ఎవరు మన మణికంఠ మహామణి మణికంఠ చెప్తాడు చెప్తా శాస్త్రి గారు, శరణాగతి అంత కష్టం. హరే కృష్ణ మహామంత్రం అచ్చరికి వస్తుంది. గురు ఉపదేశాన్ని అనుసరించడం మనం అన్ని అనుసరించట్లే, అన్ని అనుసరించట్లేదు, నో డౌట్. నేను బల్లకు చెప్పగలను. ఓకే, వైష్ణవ సేవ ఓకే ఓకే దట్స్ ఓకే. కానీ ప్రత్యేకించి ఒక గ్రంథంలో మనం చదివే పుస్తకాల్లోని కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇది ఎప్పుడైతే తెలుసుకుంటావో దాన్ని ఇమీడియట్లీ ఐడెంటిఫికేషన్ ఈజీ చేయగలుగుతున్నారు. ఓకే
హరే కృష్ణ
చెప్పు నందబలరాం.
అందరూ మంచి వాళ్ళు, నేను ఒకటే చెడ్డవాడిని. బెటర్ నాట్ బెటర్?
అందరూ
మంచి వాళ్ళు, నేను
ఓకే. అందరూ మంచి వాళ్ళే, నేను మటుకు కొద్దిగా చిన్న కొంచెం తప్పు తప్పు చేస్తున్న అనుభవం కలిగి ఉన్నట్టయితే ఓకే. ఇది కూడా కొంచెం దగ్గరలోకి ఉంది, ఇంకొంచెం స్టెప్ పెంచు. ఓకే మీకు హింట్ కూడా ఇచ్చేస్తాను, బుక్ హింట్ కూడా ఇచ్చేస్తాను. ఈ షాపింగ్ ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు సెకండ్ ఆఫీసర్. ఈశావాసం ఇదం సతం ఎత్కింత జగతాం జితం తేన్ తక్తిన భుంజితా మా గుద కృష్ణ సిద్ధం. ఈ శ్లోకం భావం ఎంతమంది తెలుసు? దాని అర్థం ఈశావాసం ఇదం సతం ఎత్కించ జగతాం జగతం తేన్ తక్తిన భుంజితా మా గుద కృష్ణ సిద్ధం. అది యాక్చువల్ ట్రూ. దీనిలో మీకు ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుంటే, భావం తెలుసుకుంటే క్లియర్గా ఉంటుంది అక్కడ. ఓ ఇవి నాకు సంబంధించిన కావు, ఇవన్నీ కూడా భగవంతునివి, కానీ నాకోసం అటు కొన్ని భగవంతు ఇచ్చాడు, వాటిని మాత్రమే నేను ఉపయోగించాలి అనే విషయం కృష్ణుడు. కానీ మిగతావి ఎవరి చెందినవో తెలుసుకోవాలి అంటాడు. అప్పుడు మనం అంతల స్థితి అర్థమవుతుంది, ఏది స్థితి మనం పొందున్నాం, ఇది భగవంతుగా మనం పొందున్నాం, ఏవైతే మిగతావి ఉన్నా ఇవన్నీ కూడా వేరొక వ్యక్తివి. ఎవరివై? భగవంతుడి. ఎట్లా మనకు అర్థమవుతుంది? మన పుట్టముందు ఈ ప్రదేశం ఉంది, మనం పుట్టిన తర్వాత ఈ ప్రదేశం ఉంది, మన ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రదేశం ఉంది. అంటే ఈ వస్తువులు మనకు రాకముందు ఉన్నాయి, మనం పోయిన తర్వాత ఉన్నాయి. అంటే ఈ వస్తువులు ఎవరివి? వేరే వ్యక్తి. ఆ వ్యక్తి దేవదేవుని శ్రీకృష్ణ భగవానుడు. ఈ విషయం చాలా సులభం, ఇది పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు, బ్రహ్మాండమైన స్క్రిప్చర్స్ అని చదవాల్సిన అవసరం లేదు. సింపుల్, ఇది ఎప్పుడైతే ఈ విషయాన్ని గమనిస్తావో దానికి అహంకారం కంప్లీట్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే నా నీ అహంకారం ఎప్పుడు నాది అనుభవం ఉన్నది నా అహంకారం, అది ఏది నాది కాదని ఇప్పుడు కనిపిస్తుందో అప్పుడు నా పని ఏంటి? మై పొజిషన్ ఈజ్ సర్వెంట్. ఇలా ఫస్ట్ మనం తెలుసుకుంది ఏంటి? కార్ డ్రైవర్. కార్ డ్రైవర్ తన సగస్థితి ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు కారు డ్రైవరు యజమాని పొందే లాభాన్ని హ్యాపీగా డ్రైవర్ కూడా పొందుతాడు. ఎగ్జాంపుల్, నేను డ్రైవర్ నేను ఎప్పుడు అనుకుంటాడు, అతను డ్రైవింగ్ సీట్లో డ్రైవింగ్ మాత్రమే చేస్తాడు, కానీ యజమాని ఏదైతే ఏ విధంగా ఏసీలో ఉన్నాడో తను కూడా ఏసీ అనిపిస్తాడు. యజమాని ఏ విధంగా అయితే అక్కడ ఎదురుగా ఉన్న వీడియో సీట్ చూస్తాడో తను కూడా చూస్తాడు. యజమాని హోటల్కి వెళ్తే తను కూడా హోటల్కి వెళ్ళి యజమాని తినే ఫుడ్ తింటుంటాడు. తనకు డ్రైవర్ అనుకున్నంత కాలం, నేను డ్రైవర్ కాదు యజమాని ఎప్పుడు అనుకుంటాడో అక్కడ వస్తుంది పొరపాటు, అక్కడి నుంచి అతడు డ్రైవర్ స్థానం నుంచి తొలగించబడతాడు. ఇది ప్రాక్టికల్. సిమిలర్లీ మనకు స్థితి ఈ యొక్క ప్రపంచంలో కనిపించే వస్తువు ఏది నాది కాదు, నాకు ఇవ్వబడిన వస్తువులు మాత్రమే నావి, మిగతా వస్తువులను కూడా దేవదేవ శ్రీకృష్ణ భగవానివి అనే విషయాన్ని ఎప్పుడైతే అతను గమనిస్తాడో అప్పుడు తనకు ఇవ్వబడిన వస్తువులతోనే చాలా సేఫ్గా లైఫ్ లీడ్ చేస్తాడు. తనకు స్థితి సేవకుడు భావం కలిగి ఉంటాడు కాబట్టి ఆ సేవభావంతో భగవంతునికి సేవ చేస్తాడు. లేక ఇంతమంది క్లాస్ నవగర ప్రభు చెప్పింది ఏంటంటే, ఏ వ్యక్తి కూడా తను సేవకుడు కావాలనుకోడు. చాలా వండర్ఫుల్ పాయింట్, నో డౌట్. తను సేవకుడు కావాలనుకోడు అంతే, ఎప్పుడు యజమాని కావాలి అనుకుంటాడు. కానీ నిజానికి ఎవరు యజమాని అనే విషయం తెలుసుకుంటే తన సేవకుడిని, తన ప్రధమైన సేవాభావాన్ని ప్రదర్శిస్తాడు. ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, దేవదేవుడు శ్రీకృష్ణుడు గొప్పవాడు అని అందరూ తెలుసు. ఆ భగవంతు గారు గొప్పవాడు అండి అని అంటారు, మన అందరికీ నోట్లో వాడది ఎప్పుడు సగం చెప్పేస్తుంటారు. కానీ ఎంత గొప్పవాడో తెలిస్తే ఆ భగవంతుని ఖచ్చితంగా శరణాగతి పొందుతావు, లేదా సేవ చేస్తావు. శరణాగతి చాలా పెద్దవాడు, ఆయన సేవ చేస్తావు. కానీ భగవంతుడు ఎంత గొప్పవాడో తెలియదు కాబట్టి మనం భగవంతుని వదిలేసి మేబీ ఈ యజమాని గొప్పవాడేమో, లేదంటే ఈ ఫ్యాక్టరీ ఓనర్ గొప్పవాడేమో, లేదంటే ఈ ధనవంతుడు గొప్పవాడేమో, లేదంటే నా పక్కన ఒక మంచి వ్యక్తి గొప్పవాడేమో, ఇవన్నీ వీడికి వాడికి వీడికి సమాజంలో రకరకాల వ్యక్తులు సేవలు చేస్తా ఉన్నావు. బట్ ఎవరి దగ్గర మనం సాటిస్ఫాక్షన్ పొందట్లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు కృష్ణుడు సేవ చేస్తావు అప్పుడు సహజమైన సంతృప్తిని ఆనందాన్ని పొందుతావు, నో డౌట్. అందువల్ల దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీనికి ఎట్లా బయటపడాలంటే, ఈ యొక్క శ్లోకాన్ని మనం ఎప్పుడైతే బాగా అధ్యయనం చేస్తామో అప్పుడు మనం ఈ యొక్క సేవాభావాన్ని మనం పెంపొందించగలుగుతాం. కానీ ఈ సేవాభావం నుంచి మనం ఎప్పుడు కూడా యజమాని కావాలని తీవ్రమైన కోరిక వల్ల కనీసం ఒక్కొక్కరిని మన యజమాని కావాలని తీవ్రం ప్రయత్నం చేస్తుంటాం. మనం సొసైటీ చూస్తుంటాం, ఒక్కొక్కరిని బెడ్ పెట్టి లోకపోతుంటాడు, దాన్ని నేను యజమాని అనుకుంటుంటాడు. ఇది ప్రభుపాదులు ఇచ్చే ఉదాహరణ. కానీ ప్రపంచంలో ఇటువంటి మూర్ఖులు, లేదంటే ఇటువంటి నకిలీ భగవానులందరూ కూడా ఎక్కువైనప్పుడు భగవంతుడు వాళ్ళని ఉద్ధరించడం కోసం అవతరిస్తూ ఉంటాడని శాస్త్రాలు వ్యక్తిస్తాయి. పవిత్రానాం సాధునాం వినాశాయ చష్కృతం ధర్మ సంస్థాపనయ సంభావమి వికే. అందులో ఇటువంటి దీనజనులందరినీ ఉద్ధరించడం కోసం మూర్ఖ శిఖామణులందరినీ కూడా పూర్తిగా నిర్మూలించి వాళ్ళందరూ ఆధ్యాత్మికం పంపించడం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అది చైతన్య మహాప్రభు. మరి ముందు యుగాల్లో భగవంతుడు ఇతర రకరకాల ఆయుధాలతో వచ్చి మన ఇక్కడ చదువుకున్నట్టు పౌండ్రుకుని సుదర్శన చక్రంతో ఆయన తలక తీసేశాడు. ఇక ముందు ఇంకా ముందు అవతారం తీసుకుంటే ఒక రకమైన ఆయుధంతో ఒక రకమైన రాక్షసుని సమరించేశాడు. మరి అప్పటి యుగాల్లోని ఈ పౌండ్రుకు లాంటి వాడు ఎవరో ఒకరు ఇద్దరు, ఏదో లక్ష వేలలో ఎవరో ఇద్దరు ముగ్గురు నగరు కనిపిస్తూ ఉండదు. కానీ ఇప్పుడు కనిపిస్తున్న ఈ ప్రపంచంలోని ఈ కలికాలంలోని ప్రతి ఒక్కరు కూడా పౌండ్రుకుడు అంటే వాడే, ప్రతి ఒక్కరు కూడా మూర్ఖశిఖామణులంటే ఇంక్లూడింగ్ మీ అందరూ కూడా. మరి ఇటువంటి మూర్ఖశిఖామణులందరినీ చంపుకుంటూ పోతుంటే ఎవరు మిగలరు, అంత క్లీన్ ఖాళీ అయిపోతుంది. అందులో చైతన్య మహాప్రభు ఎటువంటి ఆయుధం లేకుండా ప్రేమ అనే భక్తి, ప్రేమ భక్తి అనే ఆయుధంతో చైతన్య మహాప్రభు ఈ యొక్క యుగానికి అవతరించారు. అదేమంటే ఇక్కడ మనం చెప్పినట్టు ముకుంద చైతన్య చెప్పినట్టు హరికృష్ణ మహామంత్రం. ఈ హరికృష్ణ మహామంత్రంతో ప్రతి ఒక్క మూర్ఖ శిఖామణిని, లేదా మూర్ఖ స్వభావంతో ఆరకంకాత కలిగి ఉన్న ఈ యొక్క హృదయాల్ని పవిత్రీకరణ చేయడం కోసం ఈ యొక్క హరికృష్ణ మహామంత్రంతో ఆయన అవతరించి ప్రతి ఒక్కరు కనిపించిన ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేస్తున్నారు, తీసుకోండి ఈ హరికృష్ణను జపించండి, మీరు ఆ విధంగా మీ యొక్క సహజమైన స్థితిని తెలుసుకుంటారు. మనం కూడా గమనిస్తున్నాం ఈ కృష్ణ చేత మనం అంతరించడం ద్వారా బిగినింగ్ డేస్లో మన కృష్ణ కొంచెం వచ్చినప్పుడు నేనది నేను ఇది అని రకరకాలుగా మనం భావన కలిగి ఉన్నాం. కానీ ఈ యొక్క హరికృష్ణ మహామంత్రం నిరంతరం మనం ఛాంట్ చేయడం ద్వారా, శాస్త్రాలు మనం చదవడం ద్వారా, ఈ భగవత్ ప్రవచనాలు మనం వింటూ వింటూ ఉండడం ద్వారా, భక్తుల సాంగత్యం మనం పొందుతూ ఉండడం ద్వారా, భగవత్ ప్రసాదం తీసుకుంటూ ఉండడం ద్వారా మనం కొంచెం కొంచెంగా అవగాహన చేసుకుంటున్నాం మనందరూ కూడా. ఎస్, నేను గొప్పవాడిని కాను, నా సహజమైన స్థితి భగవంతుకు సేవ చేయడం అనే విషయాన్ని కొంచెం కొంచెంగా రివీల్ అవుతుంది. అది మనం ఎంత తీవ్ర స్థాయిలో మనం ఈ సాధనని చేస్తుంటామో అంత తీవ్ర స్థాయిలో మనలో ఈ సేవాభావం అనేది పెరుగుతూ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అందువల్ల ప్రభుపాద గారు మనకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఈ ప్రోగ్రామ్, ఈ షెడ్యూల్ అందాన్ని మనం ఖచ్చితంగా ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు మన హృదయాంతంలో ఉండే ఈ యొక్క అహంకార భావన, తప్పుడు అహంకారం, మిథ్యాహంకార భావన, లేదా మిథ్యాగారం కంప్లీట్ గా నాశనమై మన యొక్క హృదయం అంతా కూడా పరిశుద్ధం అవుతుంది. చేతు దర్పణ మాధ్యం అనే శ్లోకం అనుగుణంగా ప్రతిరోజు మనం ఉదించవుతున్నాం. ఆ యొక్క హృదయాంతంలో ఉండే అన్ని రకాల మంది అంతా కూడా పూర్తి క్లీన్ అయ్యి మనం, నేను యజమాని కాదు, నేను దేవదేవునికి శాస్త్రమైన సేవకుడినే అనే భావనకు మనకు రాగలుగుతాం. అందులో ఈ యొక్క నామ జప కీర్తనలు మనం ఎప్పుడైతే ఎక్కువగా చేస్తూ ఉంటామో ఆ విధంగా మన హృదయాంతంలో ఉన్న ఈ యొక్క మన్ను అంతా కూడా కంప్లీట్ గా నిర్మలం అవుతుంది. అంతేకాకుండా శాస్త్రాన్ని మనం పరిశీలాత్మకంగా అధ్యయనం చేయాలి. అంటే పరిశీలాత్మకంగా అంటే క్షుణ్ణంగా ఇంటెత్తుగా పోయి విషయాన్ని ఏంటో మనం గ్రహించగలగాలన్నమాట. ఆ గ్రహించగలిగినప్పుడు మనకి ఇంత మరింత బాగా మన యొక్క బుద్ధి వికసిస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా చెప్తున్నాడు ఈ యొక్క శాస్త్రం ఏంటంటే స్పేడ్ ఆఫ్ నాలెడ్జ్, కత్తి లాంటి జ్ఞానం అంటే. ఈ జ్ఞానం ఏంటి, నేను ప్రభుపాద క్లాస్ లో కూడా చెప్తా ఉన్నారు, ప్రజలు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉందనుకుంటున్నారు, లేదంటే తెలివైన అనుకుంటున్నారు, కానీ వాళ్ళందరూ చీకటిలో ఉన్నారు. చీకటి అంటే ఈ కనిపించే వెలుగులో చీకటి కాదని ఉద్దేశం. చీకటి అంటే భగవంతుని గుర్తించకుండా తన సహజ స్థితిని తెలుసుకోకుండా ఉండే చీకటి. అందులో అటువంటి చీకటిలోని ఈ స్థితి నుంచి బయటపడాలంటే వ్యక్తి ఖచ్చితంగా జ్ఞానాన్ని అర్జించాలి, తెలుసుకోవాలని ప్రభుత్వ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో ఈ జ్ఞానాన్ని మనం పరిశీలనగా అధ్యయనం చేసి దీన్ని ధ్యానం చేస్తాము, అప్పుడు మన బుద్ధి వికసించి మనం మన యొక్క సేవాభావన అనేది మనలోనే పెంపొందించడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా మనం చేయడం ద్వారా మన యొక్క కృష్ణ చైతన్యంలో మనం సిద్ధులు కాగలుగుతాం, ఇతరులకు కూడా మనం కృష్ణ చైతన్యంగా తయారు చేయగలుగుతాం. ఇక్కడ పౌండ్రికుడు కూడా తన యొక్క విద్యాగారంతో లేదా విద్యాహంకారంతో కృష్ణుని మీద పోటీకి వెళ్లి తన కృష్ణ యొక్క సుదర్శన చక్రం ద్వారా తన యొక్క శిరస్సును ఖండించబడి పూర్తిగా వ్యాంగ్స్ అంటే నశించిపోయాడు అన్నమాట. మనందువల్ల మనం ఈ యొక్క కృష్ణ చైతన్యంలో హరికృష్ణ మహామంత్రాన్ని మనం తీవ్రంగా ఎప్పుడు తీసుకుంటామో మన హృదయాంతంలో ఉన్న విద్యాహంకారం పూర్తిగా నశించబడి మన ప్యూర్ కాన్షియస్కి రాబడుతుంది అనమాట. ఆ విధంగా వచ్చి మనం కృష్ణుడికి సేవ చేసే శాస్త్ర సేవకుడిగా మారగలుగుతా ఉంది. ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇది నాకు అర్థమైన విషయం వరకు నేను మీకు చెప్పాను. ఇందులో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు, లేదా ఎనీ కామెంట్ ఉంటే చేయొచ్చు. ఓకే, జయ శ్రీ శ్రీ రాధాకృష్ణ భగవాన్కి, శిల ప్రభుపాద్కి, గౌడ్ ప్రేమానందే.